Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం April 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మీ భావరాజ్ పద్మిని మీకోసం ఈ కార్యక్రమంలో అనేక ఆసక్తికరమైన సంగతుల్ని తీసుకువచ్చింది. మరి వినేందుకు మీరు సిద్ధమే కదండి. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరికతో ఉరకలేస్తున్న ప్రస్తుత సమాజంలో జాతి రక్షణే నా ధ్యేయమంటూ దేశ సరిహద్దులో కంటి మీద కునుకు లేకుండా ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడేవాడే సైనికుడు. ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగానికి ప్రతిరూపమే సైనికుడు. ఇల్లు, ఇల్లాలు, పిల్లల జ్ఞాపకాలను మదిలోనే బంధించి శత్రుమూకలపై తుపాకీ గురిపెట్టే సైనికుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశ సరిహద్దుతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరిగినా గద్దలా వచ్చి వాళ్ళే సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలలుగా భరతమాత తలపై ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్న దాడుల్లో మన సైనికుల వీరోచిత పోరాటం అనునిత్యం మనం చూస్తూనే ఉన్నాం. అహోరాత్రులు నిద్రాహారాలు మాని దేశ ప్రజల కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన వీర జవాన్ల సేవలను మనం ఎన్నటికీ మర్చిపోలేము. ప్రభుత్వ శాఖల్లో ఉన్నతమైన సైనిక సేవల గొప్పతనాన్ని ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇద్దరు వీర జవాన్ల గాథల్ని ఈ రోజున నేను మీకు తెలియజేస్తాను. గన్ని చూడాలనుకో కానీ బుల్లెట్ ని చూడాలనుకోకు అన్నది ఒక సినిమా డైలాగ్. అలాగే అతను బుల్లెట్ ని చూడాలనుకున్నాడు, చచ్చిపోయాడు. ఇంతకీ విషయం ఏమిటంటే భారత సైనికుల్లో పౌరుషం చాలా ఎక్కువ. ఈ విషయాన్ని మరొకసారి నిరూపించారు రోహిత్ శుక్లా గారు. ఓ ఉగ్రవాది తన సత్తాను సవాల్ చేసిన కొద్ది గంటల్లోనే అతన్ని మట్టు కరిపించాడు శౌర్య చక్ర విజేత. ఈ దెబ్బకు మరో ఉగ్రవాది ఎవరు సైన్యానికి సవాళ్లు విసిరే ధైర్యం చెయ్యకపోవచ్చు. ఈ ఉగ్రవాదిని వేటాడే క్రమంలో ఆ అధికారి తీవ్రంగా గాయపడ్డా కూడా లెక్క పెట్టకుండా లక్ష్యాన్ని ఛేదించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ పోస్టర్ బాయ్గా పేరున్న సమీర్ టైగర్ రాజకీయ నాయకులపై దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. దాదాపు 80 మంది యువకులను ఉగ్రవాదం వైపు ఇతను నడిపించాడు. ఈ క్రమంలో హిజ్బుల్ కు కమాండర్ స్థాయిగా ఎదిగాడు. అతని ఫోటో కూడా 2017 నవంబర్ వరకు భద్రతా దళాలకు చిక్కలేదు. కొన్నేళ్లుగా సమీర్ భద్రతా దళాలకు దొరకకుండా తిరుగుతున్నాడు. ఇటీవల సైన్యం పుల్వామాలో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేయడంతో ఇన్ఫార్మర్లను మట్టుపెట్టాలని ఇతడు నిర్ణయించుకున్నాడు. దానికి ఇతను వేసిన పథకం, ఎన్కౌంటర్కు కొన్ని గంటల ముందు ఓ పోలీస్ ఇన్ఫార్మర్ను కిడ్నాప్ చేశాడు. సైన్యం ఆచూకీ చెప్పాలని అతడిని చిత్రహింసలకు గురిచేశాడు. శుక్లాకు చెప్పు, సింహం వేట ఆపగానే కుక్కలు అడవి తమవే అనుకుంటాయి. నిజంగా అతడు తల్లిపాలు తాగితే నా ముందుకు రమ్మను అంటూ శౌర్యచక్ర గ్రహీత మేజర్ రోహిత్ శుక్లాకు సవాలు విసిరాడు. ఈ తతంగం మొత్తాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు. నిజంగా ఇప్పుడున్న దౌర్భాగ్యాల్లో ఇదొక దౌర్భాగ్యం అని మనం చెప్పుకోవచ్చు. ఈ హింసని గాని లేకపోతే ఏదైనా గాని ఈ తీవ్రవాదులు సోషల్ మీడియాలో పెట్టి మరీ సవాలు చేస్తున్నారు. ఇంకేముంది, కాశ్మీర్ లోయలో అది వైరల్గా మారి శుక్లా వద్దకు చేరింది. సమీర్ టైగర్ సవాల్ను మేజర్ శుక్లా స్వీకరించారు. వెంటనే తన వేటను మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పుల్వామాలోని ఒక గ్రామంలో నక్కి ఉన్నట్టుగా సైన్యానికి సమాచారం అందింది. వెంటనే శుక్లానే స్వయంగా ఆయుధం చేతపట్టి ఆపరేషన్కు నేతృత్వం వహించారు. ఉగ్రవాదులు నక్కిన ఇంటిని సైన్యం చుట్టుముట్టింది. తొలుత సమీర్ను లొంగిపోవాలని రోహిత్ నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాడు. స్థానికులతో కూడా చెప్పించాడు. కానీ ఇంటి లోపల నుంచి సమీర్ సైన్యంపై కాల్పులు ప్రారంభించాడు. ఇంకేముంది, ఇరు వర్గాల మధ్య భీకర పోరు ప్రారంభమైంది. ఇదే సమయంలో ఉగ్రవాదులకు మద్దతుగా అల్లరిమూకలు రాళ్లు రువడం మొదలుపెట్టాయి. కానీ సైన్యం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తొలుత సమీర్ సహచర ఉగ్రవాది ముస్తాక్ను మట్టుపెట్టాయి. తర్వాత కలుగులోని ఎలుకలాగా బయటకు వచ్చిన సమీర్ సైన్యానికి ఎదురుపడ్డాడు. దీంతో వీరి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో సైన్యానిదే పైచెయ్యి అయ్యింది. ఎట్టకేలకు హిజ్బుల్ కమాండర్ను మట్టుపెట్టి భారీ విజయాన్ని సాధించింది. సమీర్ను మట్టుపెట్టే క్రమంలో మేజర్ రోహిత్ శుక్లా ఛాతికి తీవ్రమైన గాయాలయ్యాయి. కానీ అతడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముష్కర నాయకుడిని మట్టుపెట్టాడు. ఈ ఆపరేషన్ను ఆయనే స్వయంగా ముందుండి నడిపించటం విశేషం. శుక్లాను సవాల్ చేసిన 24 గంటల్లోపే ఉగ్రవాదులను మట్టుకరిపించి శౌర్య చక్ర తనను ఎందుకు వరించిందో చాటి చెప్పాడు. ఇంతకీ ఎవరి సమీర్ టైగర్ అంటారా? కాశ్మీర్ లోయలో బుర్హాన్ వని తరువాత అత్యధిక మంది యువతను ఉగ్రవాదం వైపు నడిపించింది ఈ సమీర్ టైగరే. తొలిసారి ఇతని ఫోటో 2017 నవంబర్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలో ఇతను పట్టుకున్న అత్యాధునిక M4 తుపాకీ అమెరికాలో తయారైందని గుర్తించారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాక్కు అమెరికా ఇచ్చే ఆయుధాలు కాశ్మీర్లో ఉగ్రవాదులకు చేరుతున్నాయని తొలిసారి అధికారికంగా గుర్తించారు. సమీర్ టైగర్పై సుమారు 10 లక్షల బహుమతి కూడా ఉంది. ధైర్య సాహసాలకు మారుపేరు రోహిత్ శుక్లా. రాజ్పుత్ రైఫిల్స్ రెజిమెంట్కు చెందిన రోహిత్ శుక్లాకు సాహసిగా పేరుంది. ఆయన ప్రస్తుతం కాశ్మీర్లో 44 రాష్ట్రీయ రైఫిల్స్లో పనిచేస్తున్నారు. గత ఏడాది పుల్వామాలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో సమీర్ టైగర్ సహచరులను రోహిత్ నేతృత్వంలోని బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఏడాది 27 మార్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనకు శౌర్యచక్ర అవార్డును ప్రదానం చేశారు. గత ఏడాది ఎన్కౌంటర్ కారణంగానే తాజాగా సమీర్ టైగర్ రోహిత్ శుక్లాను సవాల్ చేసి మృత్యువును కొని తెచ్చుకున్నాడు. ఈ ఘటనతో భారత సైన్యాన్ని సవాలు చేస్తే ఎటువంటి గతి పడుతుందో ఉగ్రవాదులందరికీ తెలిసి వచ్చినట్టయింది. తొలుత జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీలో జవాన్గా ఉన్న అమర జవాన్ ఔరంగజేబ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇతను కూడా సమీర్ టైగర్ మృతి తరువాత ఉగ్రవాదుల చేతుల్లో బంధింపబడి అతి దారుణంగా చంపబడ్డారు. కాశ్మీర్లో పనిచేస్తున్న ఔరంగజేబ్ను 44 రాష్ట్రీయ రైఫిల్స్కు బదిలీ చేశారు. కరడుగట్టిన ఉగ్రవాది సమీర్ టైగర్ను హతమార్చిన ఆర్మీ మేజర్ శుక్లాకు వ్యక్తిగత భద్రతా సహాయకుడిగా అతన్ని అక్కడ నియమించారు. 2018 ఏప్రిల్ 30న పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది సమీర్ హతమవ్వగా ఈ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మేజర్ శుక్లా సైతం గాయపడ్డారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో కీలకంగా పనిచేస్తూ వారి పాలిట సింహస్వప్నంలా మారిన సైనికాధికారి మేజర్ రోహిత్ శుక్లాకు ఔరంగజేబు కుడిభుజంగా వ్యవహరించారు. వివిధ ఎన్కౌంటర్లలో కీలకంగా ఆయనతో పాటు పాలు పంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఇన్ఫాంట్రీలో పనిచేస్తున్న ఔరంగజేబును ఆ తర్వాత డిప్యూటేషన్పై 44 రాష్ట్రీయ రైఫిల్స్లో నియమించారు. ఈద్ పర్వదినం కోసం ఔరంగజేబు ఒక వాహనంలో తన స్వగ్రామానికి వస్తూ ఉండగా జూన్ 14, 2018న దక్షిణ కాశ్మీర్లోని కలంపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు అతడిని అపహరించారు. ఆ తర్వాత అతను భయపడిపోయి శరణు వేడతాడని ప్రాణాల కోసం అర్థిస్తాడని భావించారు. కానీ రొమ్ము విరుచుకుని ఆ ముష్కరులను ప్రాణభిక్ష అడిగే సమస్య లేదని, నేను సైనికుడిని అంటూ ధైర్యంగా ఔరంగజేబు పలికిన వచనాల వీడియోని కూడా వారు రిలీజ్ చేశారు. చివరికి ఇక అతడు లొంగడని అర్థమయ్యాక తలా మెడపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి మృతదేహాన్ని పుల్వామా జిల్లా పరిధిలోని గుస్సో గ్రామం వద్ద పడేశారు. ఇంతకీ ఎవరి ఔరంగజేబు? ఇతనికి ఇంత ధైర్యం, ఇంత సాహసం, చివరికి ఉగ్రవాదుల చేతికి చిక్కినా కూడా ఏమాత్రం భయపడని గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను ఒక చిన్న విరామం తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం, జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం. ఇందు జన్మ ముందు నరుడు పొందు స్వర్గ సుఖభోగం, ప్రగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం. హిందు జన్మ ముందు నరుడు పొందు స్వర్గ సుఖభోగం. దక్షిణ పశ్చిమంబులు అంబురాశి నిండియుండ ఉత్తరాన వెళ్ళి కొండ ఆకాశం వండుచుండ భూసంపద జల సంపద పుష్కలమై నిండియుండ భూసంపద జల సంపద పుష్కలమై నిండియుండ ఖనిజ సంపదల గెట్టి కరువేలేదనుచుండ జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం. జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం. హిందు జన్మ మౌదు నరుడు పొందు స్వర్గ సుఖభోగం. జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం. వీరులు శూరులు త్యాగులు విద్యాధన వేద విధులు మహనీయులు పతివ్రతలు వర కవి విద్వత్ కవులు మహామహామందిరములు మసీదులు ఘన చర్చులు సకల మతం గులవారలు సౌభాద్రతతో నుందురు. జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం. హిందు జన్మ ముందు నరుడు పొందు స్వర్గ సుఖభోగం. వేషభాష వేరైనా కాషాయం ధరించిన మనసుతోడ మాట్లాడుచు మమతల వెద చల్లుచుందురు. మనసుతోడ మాట్లాడుచు మమతల వెద చల్లుచుందురు. సుందర దృశ్యములెన్నో అందముగా పొందియుండ సుందర దృశ్యములెన్నో అందముగా పొందియుండ సుందరాంగి భరత మాత వందనమమ్మా నీకు. అందమైన భరత మాత కందరము చెయ్యందు భరత మాత కందరము చెయ్యందు స్వతంత్రత ధ్యేయులమై నిరతము చెమియుతుము. స్వతంత్రత ధ్యేయులమై నిరతము చెమియుతుము. జగతి పైన చేకొట్టిను బంగారు భారతదేశం, జగతి పైన చేకొట్టిను బంగారు భారతదేశం, జగతి పైన చేకొట్టిను బంగారు భారతదేశం, బంగారు భారతదేశం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలకు పునఃస్వాగతం. గత కొన్ని తరాలుగా కొన్ని కుటుంబాలు దేశానికే అంకితమైపోయాయి. తరతరాలుగా వారి కుటుంబాలు సైన్యంలోనే దేశ సేవ చేసుకుంటూ ఉన్నాయి. అటువంటి కుటుంబమే ఔరంగజేబ్ది కూడా. నాన్న మిలిటరీ ఆఫీసర్, బాబాయ్ మిలిటరీ ఆఫీసర్, అన్నయ్య కూడా ఆర్మీలోనే పనిచేస్తూ దేశ సేవ చేస్తున్నాడు. ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. ఇది ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కాశ్మీర్ జవాను ఔరంగజేబు కుటుంబ నేపథ్యం. కాశ్మీర్ మాత్రమే కాదు, దేశం గర్వించదగ్గ కుటుంబం వాళ్లది. కాశ్మీర్ అమర జవాను ఔరంగజేబు కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. ముందు నుంచే వాళ్ల కుటుంబానికి దేశం అంటే అమితమైన ప్రేమ. దేశానికి సేవ చేయడానికే తామంతా పుట్టామని భావించే కుటుంబం వాళ్లది. అందుకే ఆ కుటుంబంలో పుట్టిన మగవాళ్లకి ఆర్మీ అంటే ఎంతో ప్రేమ. అమర జవాను ఔరంగజేబు నాన్న హనీఫ్ ఎంతో కాలం ఆర్మీలో ఆయన పనిచేశారు. దేశానికి తన వంతు సేవ చేసి రిటైర్ అయ్యారు. ఔరంగజేబ్ వాళ్ల బాబాయ్ కూడా ఆర్మీలోనే చేరారు, దేశ సేవకే అంకితమయ్యారు. 2004లో ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న క్రమంలో ఆయన వీరమరణం పొందారు. వీళ్లే కాదు, ఔరంగజేబు అన్నయ్య మహమ్మద్ ఖాసిం కూడా ఆర్మీలో జవానే. వీళ్లందరి స్ఫూర్తితో ఔరంగజేబు కూడా సైనికుడయ్యాడు. ఎంతో మంది ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో తన వంతుగా తన తుపాకీ నుంచి బుల్లెట్లను కూడా దింపాడు. ఔరంగజేబు కేవలం జవాను మాత్రమే కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఔరంగజేబ్ బాబాయ్ ఆర్మీలో ఉన్నప్పుడే వీరమరణం పొందాడు. అన్న ఔరంగజేబ్ కూడా ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. అయినా ఔరంగజేబు ఇద్దరు తమ్ముళ్ళు ఇప్పుడు దేశసేవ కోసం ఆర్మీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇది చాలు ఆ కుటుంబానికి దేశం మీద ఉన్న ప్రేమ ఏమిటో చెప్పటానికి. ఇది చాలు వాళ్లకు చావు అంటే భయం లేదని చెప్పటానికి. నాన్న, బాబాయ్, అన్న, తమ్ముడు, ఇలా కుటుంబంలో ఉన్న మగాళ్లంతా ఆర్మీలో మొనగాళ్లే. దేశం మీద వాళ్లకున్న భక్తే వాళ్లేంటో చెప్తోంది. నిజంగా అమర జవాను ఔరంగజేబు లాంటి ఫ్యామిలీ ఉండడం దేశం గర్వించదగ్గ విషయం. రంజాన్ మాసంలో శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో కాశ్మీర్ లోయలో భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత చర్యలను కూడా గత ఏడాది తాత్కాలికంగా నిలిపేశాయి. కొన్ని రోజుల పాటు పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు కనిపించినా రంజాన్ మాసం ముగుస్తుందనగా ఘర్షణలు చెలరేగాయి. కుటుంబంతో కలిసి రంజాన్ జరుపుకోవడానికి ఇంటికి బయలుదేరిన ఔరంగజేబు అనే జవాన్ను ముష్కరులు అపహరించి కిరాతకంగా హత్య చేసిన ఘటనతో లోయలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హిజ్బుల్ ఉగ్రవాది సమీర్ టైగర్ ఎన్కౌంటర్లో కీలక పాత్ర పోషించిన కారణంగానే జవాన్ ఔరంగజేబుపై ఉగ్రవాదులు మాటు వేసి దొంగదెబ్బతీశారు. అతన్ని ఒక గ్రామ శివారులోకి తీసుకువెళ్లి శరీరమంతా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ వీడియోని రికార్డ్ చేసి ఉగ్రవాదులు విడుదల చేశారు. మృత్యువు ముంగిట్లోనూ ముష్కరుల ముందు తలొగ్గకుండా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఔరంగజేబుకు భారతీయులంతా జేజేలు పలికారు. తన కుమారుడి హత్యపై ఆ జవాన్ తండ్రి మాజీ సైనికుడు మహ్మద్ హనీఫ్ తీవ్రంగా స్పందించారు. కుమారుడి హత్యకు రంజాన్ ముగిసేలోగా ప్రతీకారం తీర్చుకోవాలని సైనికుల్ని ఆయన కోరారు. కాశ్మీర్ లోయలో మిలిటెంట్లను పూర్తిగా ఏరివేసి శాంతిని నెలకొల్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ను నాశనం చేస్తున్న వారిని మట్టుపెట్టండి, వాళ్లు నా బిడ్డను చంపేశారు, కశ్మీరీ బిడ్డ ప్రాణాలు తీశారు, కశ్మీరీలుగా మేం కష్టాలు పడుతున్నాం, కాశ్మీర్ మనది, దాన్ని రావణ కాష్టంలా మార్చద్దు, కాశ్మీర్ను నాశనం చేస్తున్న గూండాల అంతు చూడాలి అంటూ ఔరంగజేబు తండ్రి ఓ జవాన్తో మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో అప్పట్లో చాలా వైరల్గా మారింది. దీనికి మన జవాన్లు కూడా ధీటుగా స్పందించారు. మేం మీతో ఉన్నాం, ఎవరిని వదిలిపెట్టబోము, ఔరంగజేబు హత్యను చూస్తూ ఊరుకోము, మా బృందంలోని జవాన్లమంతా మీ బిడ్డలమే అని జవాన్లంతా ఆయనకు బదులివ్వడం కూడా అందరినీ చెలింపచేసింది. అదేవిధంగా జవాన్లే కాదు, ఔరంగజేబు స్నేహితులు కూడా కొంతమంది కలిసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. స్నేహం అంటే ఇది, స్నేహితులంటే ఇలా ఉండాలి. కష్టకాలంలోనే కాదు, మరణం తర్వాత కూడా నీ వెంట నడిచేదే నిజమైన స్నేహం అంటూ ఫ్రెండ్షిప్కు సరికొత్త అర్థం చెప్పారు ఆ కాశ్మీరీ యువకులు. తమ ప్రాణమిత్రుడు జమ్మూ కాశ్మీర్ వీర జవాన్ ఔరంగజేబు మృతికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ దోస్తులంతా ఒకటయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది కలిశారు. ఎక్కడో సుదూరంగా సౌదీ అరేబియాలో ఉద్యోగాలు చేసుకునే వీరంతా తమ ఉమ్మడి లక్ష్యం కోసం ఊరిబాట పట్టారు. ఔరంగజేబును కర్కశంగా కాల్చి చంపిన ముష్కరుల్ని హతమార్చడమే వీరి లక్ష్యం. ఈ ఆప్త మిత్రుల బృందంలో మిత్రులతో పాటు ఔరంగజేబు బంధువులు కూడా ఉండడం మరొక విశేషం. జూన్ 14, 2018 ఉగ్రవాదుల చేతిలో జవాన్ ఔరంగజేబు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం సౌదీలో అతడి స్నేహితులు మహమ్మద్ కిరామత్, మహమ్మద్ తాజ్తో సహా అందరూ కలిసి శ్రీనగర్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెంధర్ తాలూకా పరిధిలోని తమ స్వగ్రామమైన సలానీకి చేరుకున్నారు. ఔరంగజేబు అంత్యక్రియల అనంతరం అతడి ఇంట్లో స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు సమావేశమై హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేశారు. దీనిపై అతడి స్నేహితుడు మహమ్మద్ కిరామత్ మాట్లాడుతూ, ఔరంగజేబు మృతి వార్త వినగానే మేమంతా తీవ్ర ఆవేదనకు గురయ్యాం. ఇక ఒక్క క్షణం కూడా సౌదీలో ఉండలేకపోయాం. వెంటనే ఉద్యోగాల్ని వదిలిపెట్టి భారత్కు బయలుదేరాం. నాతో పాటు మొత్తం 50 మంది యువకులం ఇక్కడికి చేరుకున్నాం. ఔరంగజేబును హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే మా లక్ష్యం. ఆర్మీ పోలీసులతో చేతులు కలిపి ఉగ్రవాదులను మట్టు పెడతాం అని చెప్పారు. తాము సౌదీకి తిరిగి వెళ్లమని ఇక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడతామని వారంతా చెప్పారు. ఔరంగజేబు తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు. ఎవరినీ ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు లేవు. అతడికి ఎప్పుడూ ప్రాణాపాయం కూడా లేదు. కనీసం తనను ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న సంకేతాలు కూడా లేవు అని ఒక బంధువు విలపించారు. ఔరంగజేబు వీరమరణం తర్వాత ఉగ్రవాదులు 2 పోలీసులతో పాటు మరో సిఆర్పిఎఫ్ జవాన్ను కూడా దారుణంగా కాల్చి చంపారు. అయితే ఈ ఔరంగజేబు హత్య కేసు ఈ మధ్యనే ఒక మలుపు తిరిగింది. 44వ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన జవాను ఔరంగజేబు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఔరంగజేబు పనిచేసే రెజిమెంట్లోని 3 జవాన్లను సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ హత్యతో వీరికి సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఔరంగజేబుకు సంబంధించిన సమాచారాన్ని ఉగ్రవాదులకు వీరు చేరవేసినట్లుగా భావిస్తున్నారు. ఔరంగజేబు రంజాన్ కోసం ఇంటికి వెళ్తుండగా ఉగ్రవాదులు ఆయన్ని అపహరించి హత్య చేశారు. చాలా ఎన్కౌంటర్లలో అద్భుతమైన పరాక్రమాలను ప్రదర్శించిన ఔరంగజేబు హత్యను ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా పరిగణించింది. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్లు వేర్వేరుగా ఔరంగజేబు కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చారు. మరణానంతరం ఔరంగజేబుకు శౌర్య చక్రను ప్రకటించారు. ఇటీవల సాంబాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ సమక్షంలో ఔరంగజేబు తండ్రి హనీఫ్ భాజ్పాలో కూడా చేరారు. కాశ్మీర్ ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలను ప్రధానంగా 44 రాష్ట్రీయ రైఫిల్స్ చూసుకుంటుంది. అందులో బాధ్యతలను నిర్వహించే జవాన్లను స్థానికులు రైఫిల్ మ్యాన్ అని సంబోధిస్తారు. ఈ గౌరవం వీరికొకరికే దక్కింది. అయితే సాటి సైనికులే ఔరంగజేబును వెన్నుపోటు పొడవడం అనేది చాలా శోచనీయమైన అంశం. ఈ విషయంలో నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది. మరో వీర సైనికుడి గాథతో మళ్లీ మీ ముందుకొస్తాను. ఒక చిన్న విరామం తర్వాత కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతావని వీరులది పౌరుషాగ్ని ధీరులది, భారతావని వీరులది పౌరుషాగ్ని ధీరులది.
వరగుణాలయము అయినది ఆది మోకల నరకునది, భారతావని వీరులది పౌరుషాగ్ని.
కృతయుగ సశ్చీలములది, త్రేతాయుగ పాలనది, కృతయుగ సశ్చీలములది, త్రేతాయుగ పాలనది.
గీతాచార్యుల గన్నది నేతల దాతల పెన్నిధి, గీతాచార్యుల గన్నది నేతల దాతల
భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది, భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది.
నిరంకుశులను ఓర్వనిది దురంధర తగలిగినది, నిరంకుశులను ఓర్వనిది దురంధర తగలిగినది.
కరంచాచి అడుగనిది వరంబు అడుగా ఇచ్చునది, కరంచాచి అడుగనిది పరంబడుగని సునది.
భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది, భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది.
యువతరమును పెంచినది నవశోభల నిలిచినది,
యువతరమును పెంచినది నవశోభల నిలిచినది, దివిసీమల మించినది అవనిని పాలించునది,
దివిసీమల నిలచినది అవనిని పాలించునది.
భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది, భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది.
Listening to Mind Media, the voice of India.
Mm. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం.
సుశ్రుతుడు 2000 సంవత్సరంలో బ్రిటన్లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్రచికిత్స వైద్యుల ఫోటోలతో వారి వివరాలను పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలిచిత్రం ఆచార్య సుశ్రుతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర వైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఎవరు ఈయన అంటే దానికి మీకు ఒక కథ చెప్పాలి. చేతిలో విరిగిన ముక్కుతో ఒక యాత్రికుడు సుశ్రుతుడి వద్దకు వచ్చాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు సుశ్రుతుడు. ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు, మూలికా రసాన్ని అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర అంటే మద్యాన్ని ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగానే వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కుని కొలిచాడు. అతి చిన్నది పదునైన కత్తిని వేడి చేసి దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని 2 ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చాడు. ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపిండిని అద్ది చందనపు గంధం పట్టు వేశాడు. దానిమీద బూరుగుదూదిని పెట్టి ఔషధ నూనెను పూసి చక్కగా కట్టుకట్టాడు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. 2 రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో, ఏ మందులు సేవించాలో వివరాలను సుశ్రుతుడు వివరించి పంపించాడు. అది సుశ్రుతుడి వైద్య శాస్త్ర నైపుణ్యం. ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్రచికిత్సకుడు మరియు అధ్యాపకుడు సుశ్రుతుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన సుశ్రుతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత వైదిక సంస్కృతంలో రాయబడింది. ఈ సుశ్రుత సంహితలో వ్యాధులు, వాటి నివారణోపాయాలు విపులంగా రాయబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాల్ని కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడాడు అపర ధన్వంతరి అయిన సుశ్రుతుడు. వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నింటిలోనూ ప్రావీణ్యత సాధించడమే కాకుండా ఒక గొప్ప శస్త్రచికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖ ప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సిజేరియన్ ఆపరేషన్లను కూడా ఆవిష్కరించాడు. మూత్రపిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించాడు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేషమైన కృషి చేశాడు. ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించడంలో అందవేసిన చేయి సుశ్రుతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం 120 రకాల వైద్య పరికరాలను మన సుశ్రుతుడు ఉపయోగించేవాడట. తగిన శరీర భాగాలను అతికించడం, శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు అంటే ఫారెన్ యాంటీబాడీస్ని కనుక్కొని తొలగించడం, పుచ్చిన దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స చేసి వేరు చేయడం, ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది మన సుశ్రుతుడే. ప్రాస్టేట్ గ్రంథిని ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి, ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది, దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి, ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుక్కున్నాడు. మూత్ర నాళంలో పేరుకునే రాళ్లను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి చూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను సైతం తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్ట భాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమ తలకాయలంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. పోస్ట్ మార్టం అంటే శవపరీక్ష వేల ఏళ్ల క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, 9 నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు. మానవ శరీర నిర్మాణ అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలను పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ను గుర్తించాడు. శస్త్రచికిత్స కోసం ఎముకలతో రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసేవారికి కొన్ని నియమ నిబంధనలను సూచించాడు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పాడు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు ఆయన. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన తీర్మానించారు. తన జీవితకాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి 100లాది మంది శిష్యులను తయారు చేశారు సుశ్రుతుడు. అంతేకాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాశారు. ఈ సుశ్రుత సంహిత క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అరబ్ భాషలోకి కితాబ్ షాహూన్ ఎ హింద్, కితాబ్ ఐ సుశ్రుత అనే గ్రంథాలుగా అనువదింపబడింది. ఇంత గొప్ప మేధావి మన దేశంలో జన్మించడం నిజంగా మన అదృష్టం.
The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు జయ జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతోంది మీ భావరాజ్ పద్మిని. చనిపోయాడనుకున్న మేజర్ ధనసింగ్ థాపా తిరిగి బతికొచ్చి భార్యను కూడా ఆశ్చర్యపరిచారట. పరమ వీర చక్ర అందుకున్న మేజర్ ధనసింగ్ థాపా కథను నేను ఇప్పుడు మీకు చెప్తాను. లడక్లో చైనా కదలికలను పసిగట్టిన పిదప భారత్ ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్ట్ సిరిజాప్ 1 28 మంది సైనికులతో నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఆ పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నారు ధన్సింగ్ థాపా. తొలిసారి పొరిటిలో బిడ్డను కోల్పోయిన థాపా 2వ కాన్పు సమయంలో భార్యకి తప్పక తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశారు. సెలవు కూడా మంజూరైంది. అయినా మనసు ఏదో కీడు శంకించి ఇంటికి వెళ్లకుండా ఉండిపోయారు థాపా. ఆయన అనుమానం నిజమైంది. సరిహద్దుకు ఆవల శత్రు సైన్యం హడావిడి పెరిగింది. ఇది ప్రమాదకరమైన పరిణామం. ఏ క్షణంలో అయినా దాడి జరగవచ్చు అనుకున్నాడు థాపా. జట్టుతో సమావేశమయ్యాడు. మనం 28 మందిమి మాత్రమే, కాని ఒక్కో గూర్ఖా 10 మంది శత్రువుల కంటే ఎక్కువ అన్నది మరవద్దు అన్నాడు. 170 ఏళ్ల చరిత్ర గల గూరా రెజిమెంట్కి ఇలాంటి సందర్భాలు కొత్త కాదు. 1962 అక్టోబర్ 20 ఉదయం 6 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఒక్కో బంకర్ను ధ్వంసం చేస్తున్నాయి శత్రు శతఘ్నులు. 2 గంటల నిర్విరామ దాడి తర్వాత చాలా మంది భారత సైనికులు గాయపడ్డారు. కొందరు మరణించారు. మీరు యుద్ధాన్ని విరమించి వెనక్కి రండి, రేడియో ద్వారా పై అధికారుల సందేశం అందింది. క్షమించండి, ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గము, లొంగిపోము అని సమాధానమిచ్చాడు ధాపా. నాగాలాండ్లో విధులు పూర్తి చేసుకుని 20వ పడిలో ఉన్న సైనిక ఆఫీసర్గా కోరి లడక్లో పోస్టింగ్ వేయించుకున్నాడు ధన్సింగ్ ధాపా. భారత సైన్యం వద్ద పురాతన 303 రైఫిల్స్ ఉండగా చైనా సైనికుల వద్ద అధునాతన ఆటోమేటిక్ యుద్ధ సామాగ్రి ఉంది. జట్లు జట్లుగా వచ్చి దాడి చేస్తోంది చైనా సైన్యం. ఈసారి భారీ జట్టు వస్తోంది. మన దగ్గర మందుగుండు చాలా తక్కువ. ఒక్కో బుల్లెట్కు ఒక్కో శత్రువు నేలకొరగాలి, చాలా స్పష్టంగా చెప్పాడు ధాపా. అప్పటికే భారత సైనికుల వద్ద యుద్ధ సామాగ్రి అయిపోవస్తోంది. మృతి చెందిన చైనా సైనికుల నుండి ఆయుధాలు తెచ్చుకుని యుద్ధం చేస్తున్నారు భారత గుర్బాలు. ఇంతలో చైనా శతఘ్నుల దాడికి దిగింది. కిలోమీటర్ దూరం వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పూర్తిగా చుట్టుముట్టేశారు చైనా సైనికులు. భుక్రీతో దాడి చేస్తూ శత్రు సంహారం చేస్తుండగా ధాపా తలపై తగిలింది చైనా రైఫిల్ మడమ. నేల కొరిగాడు ధాపా. అతని వీరోచిత పోరాటానికి పురస్కారంగా మరణానంతరం పరమవీర చక్ర ప్రకటించింది భారత ప్రభుత్వం. అతని భార్య శుక్లా ఈ వార్తను నమ్మలేదు. తన భర్త జీవించే ఉన్నాడని ఆమె నమ్మకం. అలానే వాదించేది. ఇంతకీ అతని శరీరం దొరకలేదు. అయినా సంప్రదాయం ప్రకారం అతని కుటుంబ సభ్యులు అతని అంత్యక్రియలు నిర్వహించేశారు. కానీ వాస్తవం మరోలా ఉంది. సైనిక రహస్యాలు, ఆయుధాగారాల వద్ద వ్యూహాలు, రహస్యాలు తెలుసుకోవడానికి ధాపాను బందీగా తీసుకువెళ్లారు చైనీయులు. నువ్వు గూర్ఖా, మనం మనం ఒకటి, మాతో సహకరించు అని నానా విధాలుగా ధాపాను ప్రలోభపెట్టారు చైనా సైన్యాధికారులు. ధాపా లొంగలేదు. చిత్రహింసలు పెట్టారు. కంఠంలో ప్రాణం ఉండగా దేశానికి ద్రోహం చేయను అని కరాఖండిగా చెప్పాడు ధాపా. తన కోసం ఆహారం తెచ్చే 8 పిల్లాడితో స్నేహం చేశాడు. వారి మధ్య స్నేహం బాగా బలపడింది. తన పరిస్థితిని చెబుతూ తన మేనమామకి ఉత్తరం రాశాడు. ధాపా ప్రయత్నం ఫలించింది. భారత సైన్యాధికారులకు సమాచారం వెళ్ళింది. దౌత్యపరమైన సంప్రదింపుల తర్వాత భారత్ చేరాడు ధాపా. ఆ తర్వాత ప్రతి ఏడాది జనవరి 26 క్రమం తప్పకుండా భారత గణతంత్ర దినోత్సవాలకు హాజరైన ధాపా 2005 సెప్టెంబర్ 5 తన 77వ ఏట స్వర్గస్థుడయ్యాడు. ఇది చనిపోయాడనుకుని తిరిగి వచ్చిన ధాపా కథ. మనోజ్ కుమార్ పాండే లక్ష్యం సాధించిన మరొక వీరుడు, పరమవీర చక్ర గ్రహీత. ఇతని కథను నేనిప్పుడు మీకు చెప్తాను. మనోజ్ కుమార్ పాండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో రుధా గ్రామంలో గోపీచంద్ పాండే దంపతులకు 1975 జూన్ 25 జన్మించారు. చదువుకునే రోజుల్లోనే క్రీడల పట్ల ఆసక్తి కలిగిన పాండే బాక్సింగ్, బాడీ బిల్డింగ్ ఇటువంటి వాటిపై ప్రత్యేక అభిమానాన్ని కనబరిచేవారు. NDAలో ఉత్తీర్ణత పొంది గూర్ఖా రైఫిల్స్ విభాగాన్ని ఎంచుకుని భారత సైన్యంలో సేవలు అందించారు. భారత సైన్యంలో అర్హత పొందే ప్రక్రియలో భాగంగా జరిగిన ముఖాముఖిలో పరమవీర చక్ర పొందడం కోసమే సైన్యంలో చేరానని అనుకుంటున్నట్లుగా ఆయన ముందుగానే సమాధానం చెప్పారు కూడాను. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న పాండే ఎన్నోసార్లు వరుసగా చొరబాటుదారులను సమర్థవంతంగా వెనక్కి మళ్లించారు. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన జుబర్ టాప్ అనే ప్రదేశాన్ని కైవసం చేసుకోవడానికి తన అనుచర గణాన్ని చాకచక్యంగా నడిపించారు. తన తోటివారికి స్ఫూర్తినిచ్చేలా శత్రువుల తుపాకీల దాడిని ఎదిరిస్తూ ఒంటరిగా ముందుకురికారు. ఈ క్రమంలో భుజానికి, కాలికి బుల్లెట్ గాయాలైనా సరే లెక్క చేయక పట్టుదలతో శత్రువుల మొదటి బంకర్ చేరి పట్టుకుని చేతులతో అక్కడి వారిని మట్టుపెట్టి దాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్సాహం పొందిన అనుచర గణం కూడా ముష్కర మూకపై దండెత్తి పోరాటం మొదలుపెట్టారు. గాయపడిన దేహంతోనే కెప్టెన్ మనోజ్ ఒక బంకర్ నుండి మరొక బంకర్కు పరిగెడుతూ తన వారిని ఉత్సాహపరుస్తూ శత్రు సంహారం చేశారు. చివరి బంకర్ కూడా కైవసం చేసుకున్న తర్వాతే గాయాల వల్ల ఆయన స్పృహ కోల్పోయారు. ఆపరేషన్ విజయ్ సమయంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి కార్గిల్ బాబ్లిక్ సెక్టర్లో చొరబాటుదారులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. శత్రు శిబిరాలను హస్తగతం చేసుకునే బాధ్యతను చేపట్టిన కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే 1999 జూలై 3 భాలూజర్ను తిరిగి కైవసం చేసుకోవడం కోసం తన పటాలంతో లక్ష్యానికి దగ్గరగా చేరుకున్నారు. శత్రువుల గుళ్లదాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ బలహీనమైన చోట ఉన్న తన బృందాన్ని సురక్షితమైన చోటికి చేర్చారు.
ఒక దళాన్ని శత్రు శిబిరానికి కుడివైపుగా ముట్టడించమని ఆజ్ఞాపించి తాను వేరొక దళంతో కలిసి ఎడమవైపు నుండి వ్యూహాత్మకంగా విరుచుకుపడ్డారు. శరీరం మీద రెండు చోట్ల బుల్లెట్ గాయాలైన లక్ష్య పెట్టకుండా నాలుగవ దశ వరకు శత్రువుతో అలాగే పోరాడుతూ సింహ నినాదాలతో తన వారిని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. చివరికి నుదుటిలో దూసుకుపోయిన తూటాకు బలై ప్రాణాలు వదిలారు. మనోజ్ ధైర్య సాహసాలు నాయకత్వ పటిమ కారణంగా ఖాలూబర్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చిన పరమవీరచక్ర ప్రదానంతో ఆయన కోరిక కూడా ఫలించింది. ఆయన విద్యనభ్యసించిన లక్నో సైనిక స్కూల్ ఆయన జ్ఞాపకార్థం పాఠశాల అసెంబ్లీ హాల్కు ఆయన పేరు పెట్టుకున్నది. ఆయన స్వగ్రామమైన సీతాపూర్లోను లక్నోలోని గోమతీనగర్లోను రెండు చౌరస్తాలను కెప్టెన్ మనోజ్ పాండే చౌక్ అని పేరు పెట్టుకున్నారు. మొత్తానికి తన లక్ష్యాన్ని మరణించిన తర్వాత కూడా సాధించాడు ఈ అమరవీరుడు. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇండియాను వదలండని ఆంగ్లేయుల నన్న మాట, భారతదేశ స్వతంత్రపు స్వర్ణోత్సవ పూబాట, జయ భారతి జయ భారతి. ఇండియాను వదలండని ఆంగ్లేయుల నన్న మాట, భారతదేశ స్వతంత్రపు స్వర్ణోత్సవ పూబాట, ఇండియాను వదలండని ఆంగ్లేయుల నన్న మాట, భారతదేశ స్వతంత్రపు స్వర్ణోత్సవ పూబాట. గజితోత్సవాలు గడిచి రాజ్యాంగం రంజిల్లగా ప్రణాళిక బద్ధమైన ప్రగతిని సాధించగా, స్వర్ణోత్సవ సంరంభం సాగుతుంది ఒక వర్షం, ప్రగతిశీల ప్రజాస్వామ్య పరిరక్షణ మన ధ్యేయం, ధర్మ నిలయమైన సేవ కర్మయోగులంత జేయ, చిగురించును ప్రతి రంగం సిరి సంపద వెళ్ళి వీర్య, కర్షక కార్మిక లోకం గణనీయ ప్రగతి నొందే, ప్రపంచమే మెచ్చుకొనగా పాలన సాగించుదా, అక్షర ఉజ్వల కార్యం ప్రజ్వలించే పల్లె పల్లె, శ్రీ బాలల అభ్యుదయం చిరుగంతులు వేయుచుండే, పృథ్వీ పర్యావరణ రక్షణమే మన ధ్యేయం, కాలుష్య నివారణకు కట్టండి కంకణం, జనాభా పెరుగుదలను అరికట్టండి, జై భారతి జై జై అని జై కొట్టండి, జై భారతి జై జై అని జై కొట్టండి, జయ భారతి జయ భారతి జయ భారతి.
యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారత భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలకు పునఃస్వాగతం. జీపుతో ట్యాంకుల్ని ఢీకొని పరమ వీరచక్ర గెలుచుకున్న హవల్దార్ అబ్దుల్ హమీద్ గాథను నేనిప్పుడు మీకు చెప్తాను. భారత భూభాగం అయిన కేమ్కరణ్ పై 1965 భారీ ట్యాంకర్లతో దాడి చేసింది పాకిస్తాన్. ఆ ట్యాంకుల్ని ఎదుర్కోవాలంటే భారత్ ట్యాంకులు వచ్చేదాకా ఆ పోస్టును కాపాడుకోవాలి. ఆ ట్యాంకులను ఎదుర్కోవాలంటే భారత ట్యాంకులు వచ్చేదాకా ఆ పోస్టును కాపాడుకోవాలి. అందుకోసం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న అధికారుల మదిలో వెనువెంటనే అబ్దుల్ హమీద్ నైపుణ్యం కదలాడింది. ఉత్తరప్రదేశ్ గజిపూర్ జిల్లాలోని ధాముపూర్ గ్రామంలో ఉస్మాన్ సకనా బేగం దంపతులకు జన్మించారు అబ్దుల్ హమీద్. వారి కుటుంబ వృత్తి దర్జీ పని, కానీ చిన్నప్పటి నుంచి కుస్తీలు కత్తిసాము అంటే ఇష్టపడే హమీద్ తన 20వ ఏట వారణాసిలోని సైన్యంలో చేరాడు. రెకాయిల్నెస్ గన్ వాడడంలో అత్యంత ప్రావీణ్యం సాధించిన హమీద్ 1962 చైనా యుద్ధంలో తన వీరత్వం ప్రదర్శించాడు. అతను యాంటీ ట్యాంక్ గన్ పేలిస్తే ట్యాంక్ ఖచ్చితంగా ధ్వంసం అయ్యేది, అది అతని నైపుణ్యం. పదోన్నతి లభించిన అతను ఇప్పుడు స్టోర్స్లో క్వార్టర్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. క్వార్టర్ మాస్టర్ విధుల నుండి వెనక్కి పిలిపించి అతనికి యాంటీ ట్యాంక్ బాధ్యతలను అప్పగించారు అధికారులు. సామాన్యంగా ఒక ట్యాంక్ని ధ్వంసం చేయాలంటే మరొక ట్యాంక్తో దాడి చేయాలి. యాంటీ ట్యాంక్ గన్తో నిక్కచ్చిగా గురిచూసి దాడి చేస్తే కూడా ధ్వంసం చేయొచ్చు. కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ లేమి వల్ల మానవ నైపుణ్యం మీదే ఆధారపడవలసి వచ్చేది. అందులో ఖచ్చితత్వం చాలా తక్కువగా ఉంటుంది. కేమ్కరణ్ జిల్లాలోని చీమా గ్రామంలోని చెరుకు తోటలో మాటు వేసి తన జీప్ పైన యాంటీ ట్యాంక్ గన్ బిగించి శత్రువు కోసం వేచి ఉన్నాడు హమీద్. రిక్కించిన చెవులకు తమ వైపుకు వస్తున్న ట్యాంక్ శబ్దాలు వినపడ్డాయి. తన జీప్ పైన ఉన్న గన్ లోడ్ చేసి సిద్ధం చేసుకున్నాడు. తన గన్ పరిధిలోకి రాగానే గురిచూసి పేల్చాడు. యాంటీ ట్యాంక్ గన్ నేరుగా వెళ్లి ట్యాంక్ను ఢీకొట్టింది. ట్యాంక్కి నిప్పు అంటుకోవడం, సిబ్బంది పారిపోవడం కళ్లారా చూశాడు. 2 తర్వాత 3 ట్యాంకులు వచ్చాయి. భారీగా పేలుళ్లు జరుపుతూ తమ స్థావరం వైపు వస్తున్నాయి. మళ్లీ గురిచూసి జీప్ పై బిగించిన రికాయిల్లెస్ గన్ పేల్చాడు. ఒక ట్యాంక్కి నిప్పు అంటుకోగానే మిగతా వాటిని కూడా వదిలేసి పారిపోయారు పాక్ సైనికులు. అలా మొదటి రోజు 2 ట్యాంకులను ధ్వంసం చేయగా మరో 4 వదిలేసి పారిపోయారు శత్రువులు. మర్నాడు ట్యాంకర్లతో పాటు వైమానిక దాడులకు తెగబడింది పాక్. అయినా హమీద్ వెరవలేదు. గురిచూసి ఆ రోజు మరో 2 ట్యాంకులను ధ్వంసం చేశాడు. హమీద్ వాడుతున్న రికాయిల్లెస్ గన్తో ఒక ట్యాంక్ని ధ్వంసం చేయడమే చాలా కష్టం. అలాంటిది ట్యాంకులను ధ్వంసం చేయడమే కాక మరెన్నింటినో వదిలిపోయేలా చేసిన హమీద్కు పరమవీర చక్రను అప్పటికప్పుడు ప్రతిపాదించారు అధికారులు. కంట్లో నలుసులా ఉన్న హమీద్ జీప్ అంతు చూడాలని మర్నాడు పాక్ సైన్యం బయలుదేరింది. తమ ట్యాంకులతో ముందుగా ఆ జీప్ పై దాడి చేయాలనే వ్యూహంతో వచ్చారు పాక్ సైనికులు. వారికి తాను కనపడకుండా మాటు వేస్తూ మరో 3 ట్యాంకులను ధ్వంసం చేసి తన విజయ పరంపరను కొనసాగించాడు హమీద్. 4 ట్యాంక్కి గురి పెడుతూ ఉండగా ఆ ట్యాంక్లో ఉన్న శత్రు సైనికులు పసిగట్టారు. హమీద్ జీప్లోని గన్, పాక్ ట్యాంకు ఒకేసారి పేలాయి. 2 లక్ష్యాన్ని ఛేదించాయి. పాక్ ట్యాంక్ ధ్వంసం కాగానే ట్యాంక్ దాడికి మామూలు జీపు తట్టుకోలేకపోయింది. భారత వీరుడు నేలకొరిగాడు. హమీద్ విజయ పరంపర ముగిసింది. కానీ హమీద్ పోరాట ఫలితంగా తన ట్యాంకులను కేమ్కరణ్కి పంపే వ్యవధి భారత్కి దక్కింది. భారత ట్యాంకులు కేమ్కరణ్కు చేరాయి. భీకర సమరం సాగింది. పాకిస్తాన్ తన 100 ట్యాంకుల్ని వదిలేసి పారిపోయింది. హవల్దార్ అబ్దుల్ హమీద్కు మరణానంతరం పరమవీర చక్ర సత్కారం లభించింది. ఆ చీమా గ్రామానికి అసల్ ఉత్తర్ అని పేరు పెట్టారు. దీటైన సమాధానం అని దీని అర్థం. అక్కడ అబ్దుల్ హమీద్ స్మారకం కూడా ఇప్పటికీ మనం చూడవచ్చు. వచ్చేవారం మరికొంతమంది అమర జవాన్ల వీర గాథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ భావరాజ్ పద్మిని. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం, April 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of my IND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.